విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
రేఖలు మారి ఒక చలివిడి ముద్రలాగా అయిపోయి కాళ్ళు చేతులు ఏమీ కనిపించకుండా ఉన్న రూపరిన కీచకుని శరీరాన్ని చూచి ఉపకీచకులు చాలాసేపు దుఃఖించారు. చివరికి వాళ్ళని వాళ్లే ఓదార్చుకుని మనం ఎంతగా దుఃఖించి పిలిచినా చచ్చిపోయిన కీచకుడు మన పిలుపు వినలేడు కదా, ఇంకా వీడిని శ్మశానానికి తీసుకుపోవటమే న్యాయం. ఇంకనవసరం అయిపోయింది, ఈ పిలుపుతో మనకేమిటి. ఇప్పుడు ఈ శవానికి దహన సంస్కారాలు చేయడమే మినహాయింపు. సాధారణంగా ఎవరైనా అంతే, ఇంకా ఎందుకంటే అనవసరం వేస్ట్ అంటారు. ఆ రకంగానే పాప వాళ్ళు కూడా భయపెచ్చి. ఇంకో ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఆ శవం చూసే కొద్ది కీచకుడు చెయ్యబోయిన దౌర్భాగ్య పని వాడు అవమానం పాలే చచ్చిన విధానం తెలుస్తోంది. ఇంకా దుష్టులకి దుష్ట సంకల్పానికి చిట్ట చివరికి ఇదే దిక్కు అనే విషయం లోకానికి తెలుస్తుంది. అందువల్ల ఇంకెందుకు తీసుకుపోదాం అన్నాడు. పెద్దాళ్ళు ఎవరూ లేరు ఓదార్చేందుకు. దాంతో ఉపకీచుకుల తమ్ముళ్ళలో ఒకళ్ళు లేచి ఈ మాట అన్నాడు. తక్కిన వాళ్ళు ఓకే అన్నారట. సూతులు దానికి అన్నకు అగ్ని ఏర్చువారై తగవాచరించునడా అల్లన్న ద్రౌపది వీరి చందముల్ చోతముగా కయంచు ఒక చోతమ చేరువనున్న కాంచి సంజాత మహోగ్ర కోపులై చారు విలోచన బట్టి క్రూరతన్. సోదరుని మాటకి తక్కిన ఉపకీచకులంతా అంగీకరించారట. తమ అన్న సింహబులుడికి సంప్రదాయబద్ధంగా అగ్ని సంస్కారం చేయాలనుకున్నారు. వేద మంత్రాల విధానంతో సంస్కారం చేద్దాం. సరే వీడిని తీసుకెడు, పాడి మీద పెడదాం అనుకున్న వాళ్ళు పాడి కుదరక పల్లకీలో పెట్టారు. ఆ పల్లకీలో పెడదాం అనుకున్న సమయానికి అసలు వీళ్ళు ఏం చేస్తారో ఏమవుతుందో భవిష్యత్తు ఉద్దేశంతో కుతూహలంతో ఈ ప్రవర్తన తెలుసుకోవడం కోసం ద్రౌపది అక్కడక్కడే ఉండి చూస్తోంది పరిస్థితి. ఆ కుతూహలమే కొంపముంచింది. వాళ్ళు ఆ ద్రౌపదిని చూశారు, ఆక్రహోదగ్గులు అయిపోయారు. భగ్గుమన్నది వెంటనే వెళ్ళి ఆవిడ బంధించేశారు. పెడకేలు కట్టి రెండు చేతులు వెనక్కి విరిచిపెట్టి కట్టి పారేశారట. మొత్తం పాప పొడవగు నిధిగా దయతని పొడవడగించిన ఈ పాపానికి నిలయమైన ఈ దుర్మార్గురాలు ఈ సైరంధ్రి ఈ నీచ స్త్రీ ఇదే కదా వీడిని ఈ విధంగా ముద్ద చేసింది చలివిడి ముద్దగా. ఒరే, దీని కూడా చేతులు వెనక్కి విరిచిగట్టి ఈ శవం మీద ఉంచి దహించేస్తా నడవండ్రా. దుర్మార్గురాలు, నిజంగా వీళ్ళకి తత్వజ్ఞానం నశించిపోయింది. అసలు తప్పంతా తమ అన్నగారిది. ఆ విషయం మర్చిపోయి తనను తాను కాపాడుకోవడానికి నానా బాధపడిన శైలేంద్ర మీదకి వచ్చింది కోపం అంతా. అందుకని దీన్ని తగలబెట్టేస్తా నడవండి అంతే. అయితే విరాట్రాజు గారికి చెప్పి చెయ్యాలి, ఎంతైనా మరి మహారాజు కదా. అందుకని ముందే ఆయన దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు వెళ్లేసరికి కీచకుడు ముత్తయ్య చచ్చిపోయిన విషయం విని సంక్షుభిత హృదయంతో ఉన్నాడట విరాట్రాజు. ఎందుకు ఆయనకి బాధ? దుర్మార్గుడు వాడు చచ్చిపోతే అంటే పేరుకి రాజు గాని ఇంతవరకు కీచకుడు ఉన్నాడు కాబట్టి ఈయన రాజ్యం నిలబడింది. లేకపోతే ఎప్పుడో ఎవడో నెత్తి మీద కొట్టి కొట్టుకుపోయేవారు. ఒకటి, రాజ్య రక్షణ ఇంతకాలం కీచకుడు చేశాడు. కీచకుడు ఉండబట్టి ఈ రాజ్యం నిలబడింది. సుశర్మ అనే పేరు కలిగిన ఒక దుర్మార్గుడు ఉన్నాడు, త్రిగర్త దేశాధిపతి. వాడు పరమ కిరాతకుడు. వాడు ఆ కిరాతక రాజు కౌరవులకి చాలా మిత్రుడు. వాడు చాలాసార్లు దండయాత్రకు వచ్చాడని మనం ఇద్దరులో కూడా చెప్పుకున్నాం. వాడు విరాటరాజు గారి మీదకి ఎప్పుడు వచ్చినా ఈ కీచకుడు వాడిని చితక్కొట్టి వాడు పారిపోతూ ఉంటే నవ్వి వదిలేసేవాడు. ఆ దుర్మార్గుడు ఇప్పుడు కీచకుడు చచ్చిపోయాడని తెలిస్తే ఏం మీదకు వస్తాడు? అదో భయం. మత్స్యదేశ రక్షణ కేవలం కీచకుడి మీద ఉన్నది. తాను ఊరికే తిండి తింటూ హాయిగా దర్జాగా సింహాసనం మీద ఏం బాధ్యత లేకుండా విరాట్రాజు గారు సుఖంగా ఉంటున్నట్టు విశ్రాంతి తీసుకుని రిటైర్ అయిపోయి. మరి ఇప్పుడు ముప్పు వస్తుంది కదా రాజ్యానికి, అదొకటి. ఇప్పుడు శైలేంద్ర సుధేష్ణ దగ్గర ఉంది, తమ్ముడు చావుకు కారణమైంది. ఇప్పుడు ఆవిడ మొగుళ్ళు మళ్ళీ నా తన మీదకు వస్తారేమో అదో భయం. రెండు గొడవలు ఇక్కడ, రాజ్య రక్షణ భయం, ఇప్పుడు శైలేంద్రి వల్ల కోపగించిన గంధర్వులు కీచకుడిని చంపడం తాగుతారా, నాదోలకు కూడా వస్తారు. కీచకుడు లాంటి వాడు ముద్ద చేసిన వాడు నన్నేం చేస్తారో, అటు ముద్ద నేను సొత్తేమో అనుకుని భయపడిపోతున్నాడు. ఆ టైంలో వచ్చారట ఉప కీచకులు. వాళ్ళ అన్న మాట ఏమిటో తెలిసినా, ఎల్లభంగుల శైరంధ్రినేము సింహబలునితో చంపువారమై తలంచి నీకు నెరుగ చెప్పంగ వచ్చి తిమి ఈవు ఎంత మట్టు మన్నన మాకు నీవలయుననినా. ఏమయ్యో నువ్వు ఏం చేస్తావు మాకు అనవసరం. ఏమైనా ఈ శైరంధ్రిని తీసుకెళ్లి కీచకుడి శవంతో పాటు తగలేసేద్దామని మేము నిర్ణయించుకున్నాం. నువ్వు అన్నా కాకపోయినా కాల్చి పారేస్తాం. మేము నిశ్చయించుకుని ఈ విషయం నీ చెవిని వేద్దాం, ఎంతైనా రాజువు కదా అని వచ్చాం. నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి, అంటే నువ్వు అనాలి. అనకపోయినా నేను తన్నైనా కాల్చేస్తాం, అది రహస్యం. అక్కడ నిర్ణయానికి వచ్చేసాం. వచ్చిన తర్వాత అప్పుడు నీకు చెప్పడానికి వచ్చాం అన్నారట. అప్పుడు వాడు ఆయన అనుకున్నాడు తన మనస్సులో, ఈ ఉపకీచకుల యొక్క వ్యవహారం చూస్తూ ఉంటే నేను వద్దన్నా వీరు ఆగరు. అటువంటిప్పుడు వద్దు అంటే ముందు నన్ను తీసుకెళ్లి తగలెట్టేస్తారు, వీళ్ళని నమ్మటానికి లేదు. రెండవది, గంధర్వులు ఐదుగురు తన భర్తలు ఉన్నారని ఆ శైరంధ్రి చెప్పుకున్నది కీచకుడే పిండి ముద్ద చేశారు. కీచకుడితో పోలిస్తే ఉపకీచకులు 105 మంది ఎంత పావులు. అంతటి వాడినే ముద్ద చేసిన ఐదుగురే ఆవిడ కాపాడుకుంటారు, నాకు అనవసరం. వీళ్ళ చావు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నేను బలహీనుడినైనప్పుడు కిక్కును కొనకుండా ఊరుకోవడమే మంచిది అనుకుని వాళ్ళని అలా చూశాడు. మీరు ఆ నిర్ణయానికి వచ్చాక నాకెందుకు చెప్పడం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నానంటే మీకు బోలిన తరంకు చేయుండని, మీ ఇష్టం, మీకు మనస్సుకి ఎలా నచ్చితే అలా చెయ్యండి. అమ్మాయ బతికం అనుకున్నారు వాళ్ళు. వెంటనే వచ్చేసి ఏం చేశారు, అంగజరాగమత్తుడగు అన్నకు ఇమ్మెయినైన ప్రీతి సేయం గలవారమి జరపి అతని తోటన తీరుగాక అంచుం కొనిపోయి దైన్యమున సూతుని పీనుగు మీద పాండు పుత్రాంగన పెట్టి కట్టిరి దయా పరివర్చిత చిత్తవృత్తులై. మన అన్న ఈ శైరంధ్రి మీద వ్యవహారం ప్రేమతో కాముకుడై మరణించాడు. కేవలం కామభావం వల్ల చచ్చిపోయాడు మన అన్నగారు. ఆ అన్నగారికి ఉపశమనం కలగాలంటే, స్వర్గంలో అయినా నరకంలో అయినా వాడికి సంతృప్తి కలగాలంటే ఈ కొలటను కూడా వాడితో కాల్చిపారేద్దాం. ఇక్కడ ఎలాగో వాడు పొందలేకపోయాడు, శవంతో పాటు తగలెడితే అప్పుడు పొందవచ్చు కాక అనుకుని ఉపకీచకులు దయాదాక్షిణ్యాలు రవ్వంత లేకుండా నీచ బుద్ధితో ఆ ద్రౌపదిని కీచకుని శవం మీద పెట్టారు. ఆ శవం ముద్దని కలిపి ఈ అమ్మాయిని కలిపి కట్టి పారేశారు. ఇందాక పల్లకి అనుకున్నది ఇప్పుడు 7 తో కలిపి కట్టారు కాబట్టి ప్రత్యేకమైన పాడి తెప్పించి కలిపి కట్టేశారట. కట్టేసి ఆ ముఖం నిండా పసుపు పూసి పారేశారు, కాళ్ళ నిండా నీళ్లు కొట్టేశారు. ఆ జుట్టంతా అసలే పాప ఆవిడ దుర్యోధనుడు చచ్చేదాకా దుశ్శాసనుడు చచ్చేదాకా జుట్టు విరగోసుకుని ఉంటానంట పెద్ద ప్రతిజ్ఞ. ఇప్పుడు ఆ జుట్టు మీద నీళ్లు పోసేశారట. శవం మీద స్నానం చేయిస్తారు కదా, శవ స్నానంతో పాటు ఈవిడికి కూడా స్నానమే. శవానికి కొబ్బరికాయ కొట్టినట్టే ఈవిడికి కొబ్బరికాయ కొట్టారు, మంత్రాలు చదివించారు. రెండు పేరుగులుని సంకల్పంలో చెప్పి తీసుకుపోదని అడవండి అన్నారట. ఇక్కడ ఎంత ఆశ్చర్యం చూడండి, వేదవ్యాసుడి భావన. ఆయనకు కూడా దుఃఖం వచ్చింది ఆ దృశ్యం. ఆయన మరి కళ్ళ ముందు కనపడుతుంది కాస్తాను, అదే పురాణం చెబుతుంటే దృశ్యం అంతా సినిమా చూసినట్టు కంటికి కట్టినట్టే వ్యాసుడికి కూడా రాసేటప్పుడు కంటికి ఎదురుకుండా దృశ్యం కనపడేది. అందువల్ల ఆయన అశుచియు కష్టుడు లఘువునైనోట నిత్య శుచియు పుణ్యశీలయు ఉదాత్తయునాను నిల్తిగుంచు కర్కశమతికి బహుముఖముల పాంధవ విప్రలాపముల్ దిశల ధ్రువంచలంక కరదీపనికాయము ప్రజరిల్లగం. ఉత్త అపరిశుద్ధుడు, వాడి మనస్సులోకి ఎప్పుడూ కుళ్ళు కుతంత్రలు కుట్రలి, శారీరకంగా కూడా నిత్య మధుపాన మత్తుడు వాడు. అంచేత వాడిని ఏమన్నారు అశుచియు, శుచి లేని వాడు, అపవిత్రుడు. అపవిత్రమైన మనస్సు ఉన్నవాడి శరీరం ఎంత స్నానం చేసినా వాడు అపవిత్రుడే. కష్టుడు పరమ పాపపు లక్షణాలు కలవాడు, వాడు ఏ పని చేసినా ఇతరులకు హృదయానికి బాధ కలుగుతుందండి. లఘువు నీచుడు, బుద్ధి మంచి బుద్ధి కాదు. ఆయన తమ అన్నగారి శరీరంతో ఆ వాడు అశుచి, ఈవిడ నిత్య శుచియు, నిత్య శుచి యజ్ఞంలోంచి పుట్టింది ఆవిడ మనస్సు అంతా నిష్కల్మషం. పుణ్యశీలయు వాడు దుష్టుడు, ఈవిడ మనస్సు పుణ్యమైన శీలం కలది, పరిశుద్ధురాలు పుణ్య స్వభావం కలది. ఉదాత్తయు ఉన్నతురాలు, ఇన్ని లక్షణం వాడికి అంత వ్యతిరేకం, క్వైట్ ఆపోజిట్ అయినటువంటి ఈమెను తీసుకెళ్లి ద్రౌపదిని కఠినాత్ములైన ఉపకీచకులు అన్నగారి యొక్క పేనుగు పెంటతో కలిపి బంధించారు. బంధువులు ఏడుస్తూ బయలుదేరుతూ ఉండగా ఈ పెంటని మోసుకుపోయారట. వాళ్ళు రకరకాల ఏడుపులు, ఓ ఎవరో వద్దంటే విన్నావు కాదు, ఈ స్త్రీ వల్ల పడ్డావా, ఇలా చచ్చిపోయావా, ఈ దుర్మార్గురాలు కూడా నీతో పాటు కాల్చి పారేస్తున్నావు అని విలాపాలు చేశారు. దిక్కులు ప్రతిధ్వనిస్తున్న ఏడుపులతో గొడవలతో గందరగోళంతో. ఈ గందరగోళం ఎందుకు వచ్చిందంటే ఒక పక్కన ఏడుపులు మరో పక్కన వాగుడు, ఎవడి బాధ వాడిదే. ఆ కొంతమంది ఏమనుకుంటారంటే ఈ దిక్కు వల్లనాడు ఇలాంటి పని చేస్తే సావడా అని ఒకడు అంటున్నట్ట. ఊరికే ఏడ్చి వాళ్ళు దొంగేడుపులు కూడా ఉంటాయి ఇందులో. చచ్చిపోయిన ఇంటి దగ్గర ఏడ్చే ప్రతివాడు ప్రేమతో ఏడుస్తున్నాడు అనుకోకర్లా. ఆ బతికున్నప్పుడు నాకప్పుడు అట్టు పెట్టలేదు, లేకపోతే నాకు పంచి పెట్టలేదు, ఇవన్నీ గుర్తొస్తాయి, పాత గుర్తొచ్చి కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు, కొంతమంది నిజంగా ఏడుస్తారు, మరికొంతమంది ఏమో పోయాడు మొత్తం మీద. 11వ రోజు పప్పన్నం ఏం పెడతారు, ఆ భోజనం మీద దృష్టి. చచ్చి ఒకటి ఏడిస్తే భోజనం మీద దృష్టి ఒకళ్ళది. ఇన్ని రకాల గొడవలు అంటారు చర్చలు. ఈ చర్చల మధ్యలో, ఈ గందరగోళం మధ్యలో కాగడాల కాంతి అంటే ఇంకా పూర్తిగా తెల్లవారలేదని అర్థమవుతుంది దాన్ని బట్టి తీసుకుపోతున్నారు. పితృవనం అని ఉంది అక్కడ, అదే శ్మశానం అంటాం. అక్కడ ఊరు మూల ఉన్నదానికి తీసుకెడుతున్నారు. ద్రౌపదికి భయం కలిగేసింది, మనస్సు కలతబడిపోయింది, కన్నీరు ఉబికింది. అనవసరంగా ఇక్కడ కూర్చొని చూశాను వీళ్ళ గురించి, సిబిసిఐడి వరకు చేద్దాం అనుకున్నాను, వీళ్ళకి ఏడీలు సిఐడీలు కాదు, తోసి పారేశారని భయపడి ఏడవడం మొదలెట్టింది. అన్నదన్నీతి ఎతట ఆలిపుయాలిపుడకట మీరుగల్లుగా ఊతనందనూలు ఇమ్మెయి వెరపులేక భంగపరచువారు. అయ్యో నేనిక్కడ దిక్కులేందని అయిపోయాను. ఓ గంధర్వుల్లారా, నా మొర ఆలించండి, మీ భార్య యొక్క మొర ఆలించండి. మీరుండగానే బలవంతంగా బంధించి నిర్భయంగా ఈ కీచుకులు నన్ను అవమానపరిచి తమ అన్న పీరుగు శవంతో పట్టుపట్టుకుపోతున్నారు. వచ్చే ముందే వీళ్ళు తమకు పేర్లు పెట్టుకున్నారుగా కోర్ట్ లాంగ్వేజెస్, మీకు మనం చెప్పుకున్నాం. జయ, జయంత, విజయ, జయ సేన, జయత్పలలు, ఈ పేర్లు చదువుతోంది అనమాట అరసగా. భీముడు అంటే ప్రమాదం, వలలుడు అంటే అది ఇంకా ప్రమాదం, వంటవాడని అందరికీ తెలుసు. కాబట్టి కోర్ట్ లాంగ్వేజ్ పెట్టుకున్నారు. చాలా మంది అడిగారు, ఏమండి వాళ్ళు ఎలాగో భీముడు వాళ్ళు పేరు మార్చుకున్నారు కదా, ఏదో ధర్మరాజు కంకుడని, భీముడు వలలుడని, అర్జునుడు బృహన్నలని, నకులుడేమో తామగ్రంథని, తంత్రిపాలుడని సహదేవుడు పేర్లు పెట్టుకున్నారు కదా, మళ్ళీ వచ్చేటప్పుడు కోర్టుగా జయ, జయంత, విజయ, జయత్సేన, జయత్పలాది పేర్లు ఎందుకు పెట్టుకున్నారు అని. అంటే దీనికి టెక్నిక్ చూడండి, పాండవులు తమ పేర్లు వదిలేసి విరాటరాజు గారి కొలువులో కంకుడిని పేరు పెట్టుకున్నారు. కానీ కంక అనగానే వెంటనే విరాటరాజు గారికి కంకుడు తెలిసిపోడా? వలల అంటే అందరికీ తెలుస్తుంది, ఎందుకని ఆ పేర్లు అందరికీ పరిచయం అయిపోయాయి కనుక. కాబట్టి ప్రజలకి తెలిసిన మారు పేర్లు కాకుండా తమకి మాత్రమే తెలిసే మరో పేరు కూడా కావాల్సి వచ్చింది వీళ్ళకి. అందుకని వీళ్ళకి మాత్రమే తెలిసే ఈ పేర్లు పెట్టుకున్నారు. అంచేత మారు పేర్లు రెండు రకాలు పెట్టుకోవాల్సి వచ్చింది అనమాట. ప్రజలకి తెలిసే మారు పేరు, తమకి మాత్రమే తెలిసే మారు పేరు. ఒరిజినల్ పేర్లు ఎలాగో అందరికీ ప్రసిద్ధి కనుక, అది రహస్యం. అందువల్ల ఇప్పుడు ఆవిడ పిలవాలి, పిలవాలి కాబట్టి ఆ పేర్లు గుర్తుకు తెచ్చుకుంది. ఓ అన్నత వైరి ఓ జయ, మహోద్భుత విక్రమ ఓ జయంత, దుర్మాన విఘూర్ణ మాన రిపు మర్దన ఓ విజయాభిధాన, తేజో నిహతాహిత ప్రకట సోర గుణ ప్రతిభాస ఓ జయత్సేన, విరోధి బాహుబల జృంభణ భంజన ఓ జయత్బల, శత్రువులను జయించేసి జయించి వాళ్ళని స్వాధీనపరుచుకున్న ఓ జయ అంటే ఓ ధర్మరాజా. శత్రువులను అదుపులో పెట్టడం అంటే పైకుండే శత్రువులను ఎవరైనా అదుపులో పెడతారు, కామక్రోధ లోభమోహ మతమాత్సర్యాలని ఆరు శత్రువులు ఉన్నాయి, వాటిని అదుపులో పెట్టేవాడు కేవలం ధర్మరాజు. అందువల్లే ఈవిడు పిలిచేటప్పుడు కూడా ఎవరిని ఎలా పిలవాలో అలా పిలిచింది. అంతఃశత్రువులు బహిశత్రువులు రెండింటిని అదుపులో పెట్టుకున్న ఓ జయ ఓ ధర్మరాజా, అత్యద్భుత శౌర్యశాలి అయిన ఓ జయంత భీముడికి, శౌర్యశాలి అని మాత్రమే అంది అక్కడ ఆవిడ, ఇంద్రియాలు అదుపులో పెట్టుకున్నవాడా అని మాత్రం అలా ఇక్కడ మాత్రం. ఓ భీమ, దురభిమానంతో ఎగిరేటటువంటి వాగే శత్రురాజుల పొగరనిచే ఓ విజయ, ఎగిరే వాళ్ళని పొగరనచాలంటే అది అర్జునుడి వల్లే అవుతుంది, అందుకని ఆయనకి ఆ పేరు పెట్టింది. ఇక శత్రువులను రూపుమాపి నీ ధైర్య సాహసాలను వెల్లడించుకునే ఓ జయత్సేన అంటే ఒక నకులుడా, శత్రువుల బాహుబలాన్ని అణిచేటటువంటి ఓ జయత్బల ఓ సహదేవ అని సంబోధించింది. ఇంకా సంబోధించి వాళ్ళని ఎందుకు రమ్మనాలి ఆ విషయం కూడా చెబుతుందట. ఆవిడ అంత గట్టిగా ఏడ్చింది పాపం, ఆ ఏడుపు నగరం అంతా ప్రతిధ్వనించేలా ఏడ్చింది. ఈ జనాలందరూ పక్కన గొడవ గొడవగా ఉన్నా కూడా ఇప్పుడు గొంతు కనబడుతుందంటే సామాన్యమైన గొంతు కాదు. కొంతమంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు పురాణ మధ్యలో, వీళ్ళ గొంతుకు మొత్తం నా మైక్ కంగుకుండం కంటే ఇంకా కంగుమంటుంది. వీళ్ళు బహుశా ద్రౌపదీదేవి వంశం కొంచెం ఉంటుంది వాళ్ళలో. ఆవిడ ఏడుస్తూ అన్నది కాకపోతే వీళ్ళు నవ్వుతూ ఉంటున్నారు తేడా. తొట కింద పన్ని చల్లం బెడవక, అతి దుష్కరం పైన కట తేర్చు ప్రభులారా, పెనగిన వైవస్వతునినైన కడిమిమై వ్రేల్విడి పరిమార్చువేల్పులారా, శరణార్థియగు దుష్ట శత్రువునైనను కరుణ రక్షించు సత్పురుషులారా, అర్థికి ప్రాణోబులై నన్ను టాపక తమకించి ఇచ్చు ఉదారులారా, నాథులార గంధర్వ రత్నోబులారా, నాథులార గంధర్వ రత్నోబులారా, నన్ను నొపకీచకులు తమ అన్న శవమునందు బంధించుకొని వెసనరుగుచుండవారు రక్షింపవేగరా వలయుమీ. ఆరంభించిన పని ఎంత కష్టమైనా చిట్ట చివరిదాకా నెరవేర్చగలిగే వీరుల్లారా, కీచుకుండి చంపడం అనే పని మొదలెట్టారుగా, ఇది కూడా కొనసాగించాలని ఇండైరెక్ట్ హెచ్చరిక. ఎదురుగా నిలబడి యుద్ధం చేయడానికి వచ్చాడా? యమధర్మరాజునైనా పరాక్రమంతో చిటికలో సంహరించగలిగే ఓ వీరులారా, శరణంటే చాలు, పరమ దుర్మార్గుడు దుష్టుడైన శత్రువునైనా కరుణించే మహాత్ముల్లారా, సజ్జనులారా, ప్రాణాలనైనా ఉత్సాహంతో అడిగేవాడికి ధారపోసే దాతలారా. దాతలు ఎటువంటి దాతలు వీళ్ళు? అడిగితే ఎదుటివాడు వచ్చి ప్రాణమైనా ఇస్తారట వాళ్ళు. ఇంకా అక్కడ మళ్ళీ వెనక ముందు వాడరు, అంతటి మహాదాతలు వాళ్ళు. నూడపదహారులకు కూడా వెనక్కి తిరిగేవాడు గారు. ఓ భర్తలారా, ఓ గంధర్వ శ్రేష్ఠులారా, ఈ ఉపకీచకులు నన్ను తమ అన్న శవానికి కట్టి తీసుకుని పోతున్నారు, వెంటనే వచ్చి రక్షించండి నన్ను అని పలవించేటటువంటి ఆ ఎరుగులు విన్నాడు, ఏడుపులు విన్నాడు పవమానసత్తుడు. విని మనస్సులో ఏమనుకున్నాడు, నా భార్యకి వాడంత అన్యాయం చేస్తే మళ్ళీ వీళ్ళు కూడా ఎంత చేశారా, రెచ్చిపోయి లెక్క లేకుండా. అనుచు సరోష సంభ్రమత నాయుతమయ్యి వెసవారి వప్రలంఘన మనరించ గుప్తముగా గ్రక్కున్న ముట్టెడు దానికిన్ వెసన్. ఇలా విలపిస్తున్న కారణం చేత అంతకంతకీ పళ్ళు పటపట కొరికి ఆయన ఏం చేశాడు, ఔరా మీ అంతు తీరుస్తాను, కానీ అంతు తేల్చాలంటే మళ్ళీ ఇది రహస్యంగా జరగాలి. అటు ఇటు చూశాడు, అదృష్టవశాత్తు వంటింట్లో ఎవళ్ళు లేరు. చకచక వంటింట్లోంచి బయటకు వస్తే మామూలు రోడ్డుకుండా అందరికీ తెలిసిపోతుంది. ఈ వంటింటి చుట్టూతో ఉండే కాంపౌండ్ వాళ్ళు ఎంత ఉంది అంటే పెద్ద కోట కూడా, అది దూకి అవతలి కడితే శ్మశానమే. ఆ కోట కూడా దూకాలి అంటే బహుశా హనుమంతుడు తప్ప మామూలు కూడా దూకలేడు. అంత ఎత్తులో ఉన్న దాని మీద కిట వాళ్ళని వెంటనే చుట్టుముట్టి రహస్యంగా తెలియకుండా చూడటం కోసం చంగుమని ఎగి దూకేశాట అవతలి దోతలకి. హై జంప్ లాంగ్ జంపుల్లో ఆయన్ని మించిన వాళ్ళు లేరు, అంత చురుకైన వాడు. ఆనాడు ఆయన దూకిన ఆ దూకుకి అందులో లోపల పౌరుషం కూడా పెరుగుతున్న కారణం చేత ఒక్కసారి చెంగుని దూకేసరికి పైన దేవతలు ముక్కు మీద వేలేసుకున్నారంట. ఇంత ఎత్తున్న కోట మీదకి కోట మీదకి దూకబడి కిందకు దూకడం కాదు, యువతను దోతలు దూకేసిరేకంగా ఇలా వెనక్కి రెండు అడుగులేసి చెంగుని దూకేసేటంతే. అది చూసిన దేవతలే ఆశ్చర్యపోతే నిజంగా కళ్ళారా చూస్తే మనం ఏమైపోతామో చూడండి, మనం విన్నాం అదృష్టవంతులంది. అంత విధంగా ఒక్కసారి వెసబారి వప్రలంఘనం అంటారనమాట, ఆ విధంగా ఆ కోట గోడ దూకి వదలకు దూకేశాడు, అంతే మొత్తం గురుదు మీద కిందకు దూకేశాడు. ఆ దూకితే మామూలుగా మిగతా వాళ్ళు అయితే కింద పడి కాలో చెయ్యో నట్టే విరగాలి, ఈయన కిందకి దూకి వాళ్ళని ముట్టుకోవడానికి మహావేగ పరిగెత్తట పైగా తిమ్మాపురం దాకా నడిచి అమ్మా ఇమ్మా నడుము పట్టుకు తిరుగుతాం మనం పాదయాత్రకి వెళ్ళేవాడు. ఆయన ఢీంగం దూకి పైగా అటు ఇటు పరిగెట్టుకెళ్ళాడు. ఆ పరుగు పెట్టడం కూడా ఎలా ఉంది, భూమి మీద మహావేగంగా పరిగెట్టే గుర్రం కాని సింహం కాని జింక కాని పులి కాని చిరుత కాని ఆనాడు అతని వేగాన్ని అందుకోలేవు, అలా పరిగెత్తాడు. ఇట్లు లంఘించిపోయి పరేత భూమి యొక్క నలుదిక్కులను చూచి ఒక్క ఉన్నతావని జంబు వెరకి రౌద్రాతి రేఖ మడర భుజ శిఖరంబున ఎందమర్చి. ఇలా వంటింటి చుట్టూతో ఉండే ఆ ప్రాకారాన్ని ఒక్క దాటి భీమసేనుడు శ్మశానాన్ని చేరాడు. ఆ చేరేటప్పుడు ఆయన ఏం చేశాడంటే అసలే వంటిల్లో ఉన్నాడేమో బయటకు వచ్చేటప్పుడు మసీది మొహానికి రాసుకుని ఉన్నాడు. అది చూస్తే పిశాచమో దెయ్యమో భూతమో గంధర్వుడు అనుకుంటారు తప్ప ఆయన చూస్తే అంత పూర్వం చూసినవాడు కూడా గుర్తుపట్టలేడు. పంచతో ఉన్నప్పుడు నన్ను చూచి ప్యాంట్ వేసుకున్నాక నన్ను గుర్తుపట్టలేని జనస్థితి అప్పుడు అనమాట. ఆ విధంగా భీముడు గుర్తుపట్టలేని ఆకారంతో పైగా భయంకరంగా ఉన్నాడు. అటు ఇటు చూచాడు, అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది, మామూలు చెట్టు కాదు, బహుశా దానికి 1000 ఏళ్ళో 2000 ఏళ్ళో అయి ఉంటుంది. తెగ పెరిగిపోయింది శాఖోవ శాఖలుగా. దాన్ని వెళ్ళి దొడ్లో తోటకూర కాడలు వేసుకున్న వాళ్ళు వండుకోవడానికి తోటకూర కాడలు వేరుతో పీకినట్టుగా పీకేసి అమాంతంగా భుజ శిఖరం బునయందమర్చి, భుజం అనే కొండ శిఖరం మీద పెట్టుకున్నాడ, ఇది భుజం కాదు కొండ శిఖరం అన్నారు, దాని మీద పెట్టుకున్నాడు ఏకంగా. ఆయన పెట్టుకుని అమాంతంగా చెంగును ముందుకు వచ చేశాడు. అప్పుడు ఆయన రూపం ఎలా ఉంది, వికట పురుగుటిసే ఘోరపాల కలిత స్వేదోద్భటుండు చలద్వికృతోష్ఠద్వయుడు ప్రవర్తన దశావిర్భావ సంభావితాంగగుడు చిత్త విరాహ దోహల సమగ్ర క్రోధ వేగుండునై తలుముకున్న చెమట చలిస్తూ వికృతంగా అని ఇలా పళ్ళులా పటపటలాడించడం వల్ల కథవులు కూడా కదిలిపోతున్నాయి. కోపంతో ఉప్పొంగిన శరీరం మామూలుగా గాలి తీసుకుంటేనే ఈ ఛాతీ కదులుతుంది. కోపంతో ఉండడం కారణం చేత ఈ గుండెకాయ మరింత ఉప్పొంగి ఆ వక్షస్థలం కదిలిపోతోంది. అవమాన అగ్నితో రగిలిపోతున్న క్రోధంతో ఆ సమయంలో బక విధ్వంసకుడు, ఇక్కడ స్పెషల్ గా మళ్ళీ క్వాలిఫికేషన్, బొగుండి చంపాడు వీళ్ళు లెక్క. అటువంటి భీముడు ఒక స్ఫూర్తివంతమైన మూర్తితో చూచిన వాడికి ఆ రూపం చూడగానే తడుసుకోవాలి అటువంటి రూపంతో వెళ్ళాడు. కీచకుని శవంతో వస్తున్నటువంటి ఆ పరివారం, ఆ ఉపకీచకులు భీకర రూపధారి అయిన భీముణ్ణి దూరంలోనే చూచారు. కలతబడిపోయారట, ఒక్కసారిగా వణికిపోయారట. ఆ రూపం చూస్తేనే వాళ్ళందరికీ ఎక్కడికక్కడ గుండెలు బేజారు ఎత్తిపోయాయి. ఇంక వీడు వచ్చి చెట్టు వచ్చేస్తుంటే మానవ మాత్రుడు చెట్టు బీగుతాడా అంచేత వణికిపోయి ముందడుగు వేయలేక కాళ్ళు ఆగిపోయాయి. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారట. రివ్వుల మీదకు దూకే భయంకరమైన జాతి కుక్కని చూచి కదలకుండా ఆగిపోయే మనిషిలాగా వీళ్ళు అలా ఉండిపోయారు. ఆ సమయంలో ఒకడికి మెలకు వచ్చిందిట, ఒరెవరెవరు గంధర్వులు వచ్చేసారా, వీడు కనపడ్డాడంటే వెనకాతన మిగతా గంధర్వులు కూడా వచ్చుంటారు, ఒకడే ఎలా ఉన్నాడంటే మిగతా వాళ్ళు ఎలా ఉంటారో, ఇదే గంధర్వులు వచ్చి ముట్టి కొని ఇంకెట్లొక్క ఎంచున్ భయం పదవన్ పల్లములందుడాగియు సమీపోర్వీజముల్ ప్రాకియున్ చదరం వారియు నీరు సొచ్చియును నిశ్చేష్టం పదద్వంద్వముల్ కుదివట్టం బెగడొందియున్ భరిత సంక్షోభాత్ములైరత్తరిన్. ఇదిగో సైరంధ్రి భర్తలైన గంధర్వులు ఐదుగురు వచ్చేశారు, మనల్ని ముట్టడించారు. ఇంకెలాగా మనం బతకడం ఎలాగా, మన అన్నగారు లాంటి మహాబలశాలినే చలివిడి ముద్ద కింద చపాతీ పిండి కింద కొట్టేసిన వీళ్ళు మనల్ని చంపితే మనం ఎలా రక్షించుకోబడతాం, మనల్ని మనం ఎలా రక్షించుకుంటామని భయపడుతూ కొంతమంది పల్ల ప్రదేశంలో దాక్కున్నారట కనపడమేమో అని. కొందరు దగ్గర చెట్లు ఎక్కారట, కొంతమంది నాలుగు దిక్కులకి చెదిరిపోయారు, కొంతమంది నీళ్లుంటే నీళ్ళల్లో దూకేశారట, దూకడంలో అడవుల్లో నీళ్లు మింగి వచ్చారు అందులోనే. కొంతమంది నిశ్చేష్టలు అలా ఉండిపోయారు కథలు లేని వాళ్ళు. మొత్తం మీద అందరు కంగారైపోయి సంక్షోభాత్తులైపోయి ఏం చెయ్యాలో తెలియని స్థితిలో పడిపోయారు. ఇంతవరకు రెచ్చిపోయారు ద్రౌపది కదా అని, ఇంత పట్టపగలు వచ్చేస్తాడేమో అనుకోలేదు వాడు గంధర్వులు. అదృష్టం ఏంటంటే ఇంకా రవంత చీకటి ఉంది కాబట్టి భీముడికి ఆ సమయం కూడా అచ్చొచ్చింది. అన్ని కలిసి వచ్చేవాడికి అలా ఉంటాయట. ఈ విధంగా సూతులు భీతులై ద్రుపద సూతి సమేతంగా ఆ అన్న శవాన్ని అక్కడ వారేశారు. ఇంతవరకు కట్టేసరికి అన్నగారి శవాన్ని ద్రౌపదిని ఆ శవం అక్కడ డామని వారేశారు. పారవేసి నగరం వైపుకి వేగంగా పరిగెత్తుకుపోతున్నారు. భీముడు వెంటనే ఏం చేశాడు, ఎక్కడికెడతారా వెళ్ళండి అని ఆ చెట్టు పుచ్చుకుని వేగంగా వెళ్ళని చుట్టుముట్టాడు. ఏం వేగం అంటే చెట్టు వేసుకు పరిగెడుతున్నట్టు ఆయన. భయంకరమైన వటవృక్షం భుజం మీద వేసుకుని వేగంగా పరిగెత్తుకొచ్చి కనిపించిన వాడిని కనిపించినట్టు నెత్తిమీద సావబాదేశాడు. చేతుల తీటవో నురుముసేసి విశృంఖల విక్రమం, చేతుల తీట తీరేలాగా వాళ్ళని కనిపించినట్టు మొత్త మొత్త పట్ట పట్ట పొడి పొడి చేసి పారేశాడు. కొబ్బరి చెక్కలు కూడా అలా పాలగొట్టలేదు, అలా టపటపడం పాలగొట్టలేడు. ఒకడా ఇద్దర పల్లంలో దాగిన వాళ్ళు 10 మందిని ఆ చెట్టు కొట్టేశాడు. నీళ్లలో దూకిన వాళ్ళు మళ్ళీ పైకి లేవకుండా చెట్టు పెట్ట పైకి ఈత్తున్న వాళ్ళని మళ్ళీ నెత్తిమీద కొట్టాడు. చెట్టు ఎక్కిన వాళ్ళని చూశారు, చెట్టు చెట్టు కింద బీకేసి తిరగేసి పొడి చేశాట. చెట్టు మీద ఉన్న వాళ్ళు కొమ్మలతో పాటు పచ్చడైపోయారట. ఇంక ఎటు పరిగెడితే ఎటు పోయి పరిగెత్తి పెడిపోయాడు ఆ పూట. లెక్క పెట్టి 105 శవాల్ని తీనుగుల తోట పారేశాడు ఆయన మాత్రం. ఎందుకంటే ఒక్కడిని మిగిల్చిన ప్రమాదం మళ్ళీ ఈ 105 కీచుకుల్ని ఉపకీచుకుల్ని కూడా ఈ విధంగా పొడి చేసి, ఇంక అక్కడ ఎవడన్నా బంధువులు ఉంటే వాళ్ళని కూడా చంపి పారేసి కోపం తగ్గిపోయింది అప్పటికి. వాళ్ళని చంపేక ఏముంది, కోపం పగతల్లారింది. పంచాలి దగ్గరకు వచ్చాడు, ఆ పీనుగు మించి విముక్తి చేశాడు, కట్లుప్పాడు. ఓ సైరంధ్రి ఇంకా నిశ్చింతగా నువ్వు అంతఃపురానికి వెళ్ళి సుదేష్ణ మందిరానికి, ఇంకా ఈ లోకంలో నీకేసి కన్నెత్తి చూడగలిగే ధైర్యం బహుశా మానవుడు అన్నవాడికి ఉండదు, ఉంటే సంగతి చూద్దాం అని మళ్లీ వేరొక మార్గంలో ఏం చేశాడు, ఈ బట్టి పైనుంచి కిందకు దూకితే ఇబ్బంది, అందులోకి దూకితే ఈ చప్పుడికి ఎవడన్నా లేస్తాడు, ఇందాకంటే అటు దూకాడు కాబట్టి. అటు ఇటు చూసి రహస్యంగా నైరుతి వైపు ఒక ద్వారం ఉంది, ఆ ద్వారం కూడా లోపలికి వచ్చేసాడు. మన వాడికి నైరుద్వారం అంటే భయం. శాస్త్ర ప్రకారం రకరకాలైన సిద్ధాంతాలు ఉన్నాయి, ఈ సిద్ధాంతాలు తెలియలేక రాద్ధాంతాలు బలవుతూ ఉంటారు. ఈయన స్నానం చేసి హాయిగా వచ్చి అందులో దూరిపోయాడు. ఏం ఎరగనట్టు ఒంటి గంధం పూసుకుని మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి అక్కడ నిద్రపోతున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని లేపి రే టిఫిన్ చేయాలి బ్రేక్ఫాస్ట్ లేవండి అన్నట్టు వాళ్ళు. అంతవరకు వాళ్ళు అనుకున్నారంటే భీముడు నిద్రపోయి ముందు లేచాడేమో అనుకుని అలాగేనని కంగారు పడి ఇడ్లీ పిండి చపాతీ పిండి సిద్ధం చేశారు. ఏదో 100,000 చపాతీలు చేస్తే భీముడికి సరిపోతాయి కనుక. ఈ విధంగా ఎవరి పనుల్లో వాళ్ళుంటే విరాట్ రాజు గారికి ఈలోపు మరికొంత వార్త అందింది. కీచకానుదులు 105 ఉపకీచకులు కూడా గంధర్వుల చేతిలో చావు దెబ్బలు తిని నిరవశేషంగా చచ్చారు. ఒక్కడు కూడా మిగలలేదు. చికితుడైపోయాడు, వణికిపోయాడు. ఏం చేయాలో అర్థం కదా. ఈ 105 కూడా లేదు, ఇంకా అసలు పూర్తి బలం పోయినట్టు అయిపోయింది. దానికి కాళ్ళు చేతులు తీసేసినట్టు అయిపోయింది. కర్మయోగం ఎలా ఉందనుకున్నాడు. అక్కడ అంతఃపురంలో తన భార్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్లేసరికి గుండెలు బాధేసుకుంది. పోయాడు బాబో అని చెప్పాను, వద్దురా ఆ శైరింద్ర తోలికి వెళ్ళొద్దురా అంటే వినలేదు అని గుండెలు బాదుకుని ఆ తమ్ముడు ఈ మిగతా వాళ్ళు అంతా చచ్చారని ఏడుస్తూ ఉన్నటువంటి జీవితేశ్వరి శైరంధ్రి యొక్క యజమానురాలు సుధేష్ణ దగ్గరికి వెళ్ళి ఉచిత ఆలాపాలతో ఓదార్చి ఏడవకి ఏడిస్తే మాత్రం వాడు బతుకుతాడా, ఎవరు మాత్రం పోకపోతామా అని ఓదార్చి ఇంకా ఒక మాట చెబుతాను, నా మాట వింటావా అన్నట్టు. ఏమిటండి అది, ఇప్పుడు కూడా విన్నా మీ మాట చెప్పండి అది. చంద్రవదన ఇంకా శైరంధ్రిని చోటువా పవలయునే విభంగినైనా కాననాదు పలుకుగా చెప్పు వెడలుట కనుగుణముగన మృగాక్షితోడ. ఓ చంద్రవదన సుధేష్ణ ఇంకా శైరంధ్రిని ఏదో రకంగా మా నోట్లోంచి గట్టి బాబోయ్ నీ తమ్ముళ్ళు అయ్యారు, రేపు పొద్దున ఇంకెవడవుతాడో అని భయంగా ఉంది నాకు. నువ్వు ఆమెను ఏ రకంగా గెంటేస్తావో నాకు అనవసరం, అంతఃపురం వెళ్ళిపోయేలాగా నా మాటలకు ఆజ్ఞాపించు. ఇదిగో తొందరపడి కంగారు మాటలు మాట్లాడకే కొంచెం మెల్లగా మాట్లాడు, నీకు అసలే తొందరపాటు ఎక్కువ. తమ్ముడు పోయాడని బెంగతో చీపో అన్నావంటే నీ మంగళసూత్రం కూడా పోతుంది జాగ్రత్త. పైగా పురుషుల లతాంగి పొరుగున పోయిన చేటు వచ్చు కానా చెప్పనేను వెర్రతు. ఏమండి మీరే చెప్పొచ్చుగా అనొచ్చు. మగవాళ్ళు అమ్మాయి దగ్గరికి వెడితే వాళ్ళకి మూడిపోతుందిట, తలకాయ ఎగిరిపోతుందిట. అందువల్ల మగవాడిని నేను అక్కడికి వెడితే నన్నేం చేస్తుందో అని నేను భయంతో మాట్లాడడానికి దొడుస్తున్నాను కానీ లేకపోతే నేనే చెబుతాను. అమ్మో మగవాళ్ల పాలిటి యమధర్మరాజు అమ్మాయి, నేను అటు వెళ్ళను బాబోయ్, నాకు భయం. ఆడవాళ్ళు గనక మీరు మాట్లాడండి, అది కూడా మృదువ చోర చిన్న చెప్పుట రయ ఉచిత వృత్తి. చాలా మృదువైన మాటలతో చెప్పాలి, కఠినంగా చెప్పకూడదు. కాస్త మెత్తగా వెళ్ళిపోమ్మా, దయచేసి వెళ్ళిపోతా లోయ మమ్మల్ని వదిలిని బతిమాలుకో. కావాలంటే లంచం ఇయ్యి, నగలి పట్లయి, గంటయ్యి. నాకు ఆ పేరు తలుచుకుంటే భయంగా ఉంది. అదేమి రూపం, నాగుపాము రూపం. ఇంతవరకు అందంగా ఉంది అనుకునేవాటి, ఇప్పుడు నాగుపాములో ఉందిట. పావును ఎత్తు మీద మణి ఉంటే ఆ మణి ఎంత విలువైనా పాము తోలి కడతామా? అలాగే ఆ స్త్రీ సౌందర్యం కూడా నాగుపాము మీద మణి లాంటిది అని పలకగా, అలాగేనండి గెంటేస్తాను అమ్మాయిని, అసలు వచ్చినప్పుడే వద్దు పొమ్మన్నాను నా మాట వినలేదు అని చెప్పేసి ఆ తర్వాత శైరంధ్రుడు వెళ్ళగొట్టడానికి సిద్ధమైందిట. నిజానికి ఇది ద్రౌపది తప్ప వెంటపడి ఇష్టవతుడు ఎంత చెప్పినా వినని దుర్మార్గుడు అవమానపరిచిన వాడు తప్ప, అది మర్చిపోయి అందరూ ద్రౌపది మీదకి వెళ్ళారట. ఆ సమయంలో ఆవిడ అనుకుంటోంది, ఆ కమలాక్షి రూప మహిమాతిశయంబు మనోహరంబు భోగైక పరాయణుల్ పురుషుడు అంగదుడ ప్రతికార చేష్టిత స్వీకృత లోపుడు అట్లగుట చేటు పురంబున వారికెప్పుడు కాకెటులుండు ఇట్టి అవగాటపు పొత్తు మనంగవచ్చునే. ఆ శైరంధ్రి సౌందర్య విశేషం పరమ సొంటను కూడా ఆకర్షిస్తుంది. కొత్త సామాన్యుడు కూడా ఆ ఇంత అందమా అని ఒకసారి చూసేస్తాడు. చూస్తే పర్వాలా, మగవాళ్ళు కొంతమంది విషయాసక్తులు, అదుపులో పెట్టుకోలేరు మనస్సులు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు, రాబోయే ప్రమాదాన్ని నిర్లక్ష్యం చేస్తారు, తద్వారా భ్రష్టులైపోతారు. ఇప్పుడు ఈ ద్రౌపది సౌందర్యం చూడగానే ఎటువంటి పురుషులైనా ధైర్యం పారేసుకుని వెంట పడుతున్నారు. మన్మధుడు తన చేష్టలతో లోకాన్ని లొంగదీశాడు, శివుండే లొంగదీశాడు, మామూలు వాళ్ళని లొంగదీయడం పెద్ద కష్టమా? ఈ పరిస్థితుల్లో ఆమె ఇక్కడ ఉండడం ప్రమాదం. నగరానికి చేటు. ప్రమాదకరమైన ఈ సహవాసం మనకు అనవసరం అనుకున్నది ఆవిడ. ఇంతలో కుంతి అత్యంతంబు మచ్చరించం సంతమ సంబన ప్రభాత సమయం బయ్య. ద్రౌపదీదేవి దుఃఖం అనేది ఒక కారు చీకటి. ఈ కారు చీకటితో పోటీ పడిందా అన్నట్టుగా మొత్తం మీద తెల్లారింది. అంటే ఇంచుమించుగా తెల్లవారుజామునే చంపేశాడు గనక ఈ ఉపకీచుకులు కూడా క్రమంగా పూర్తిగా తెల్లబడిపోయింది. సూర్యుడు ఉదయించాడు. పద్మిని ప్రమోద సంపత్కరుడైన తామర పువ్వులకు బ్రహ్మానందం కలిగిస్తూ అవి వికసించేలాగా ఉదయించాడు. ఎర్రని సూర్యకిరణాలు ఆకాశమంతా అలుముకున్నాయి. ఈలోపు పాంచాలు ఏం చేసింది, మరి తీరుగు మీద పెట్టి కట్టారు కదా, శవాన్ని చూచిన, శవమున్న ఇంటికి వెళ్లిన, దారిలో ఎదురుపడిన, సచీల స్నానం చెయ్యాలి, అంటే బట్టతో స్నానం చెయ్యాలి. అందువల్ల ఆవిడేం చేసిందిట, శవానికి తన్ను కట్టేశారు గనక వెంటనే బట్టతో పాటు చీరతో పాటు స్నానం చేసేసింది. అమ్మయ్య, ఈ ఒకటి పాపాత్ముడిని తాకిన దోషం పోవాలి, శవం తాకిన దోషం పోవాలి, అందుకు స్నానం చేశాననుకుని రాగద్వేష వికారాలు నశించిన నిర్మలమైన మనస్సులా నడుస్తోందిట. ఇంకా ఆవిడ ఇప్పుడు ద్వేషం లేదు, రాగం లేదు, చావలసిన వాడు తెచ్చాడు, సహజంగా పవిత్రురాలు. అందువల్ల హాయిగా పవిత్ర స్నానం చేసి బట్టతో పాటు ఆ కీచుకుడు ఉపకీచుకుడు మరణించిన కారణం చేత తేరుకున్న మనస్సు ఇంకిప్పుడు ధైర్యం అనమాట. ఇంత పూర్వం వీధుల్లో నడిచేది కాదు, ఇప్పుడు కొంచెం టీవీగా రాజవీధిలో నడుస్తూ వస్తుంది. మంచి దర్జాగా వస్తుంది. అప్పుడు చూడండి కలకలం ఎలా ఉందో. మన కీచకుల గల్ల మారి అయి పుట్టిన సుదతి పోయడు నని చూచువారు అద్దిరా నీకు క్రొవ్వరుగదే చూతుగాకని తలచూపక అడగువారు. అలవోక కనుగొని అంతరంగము బిట్టు చెదర మారుమగంపు పెట్టువారు. ఎదురుగా వచ్చిన ఎంత ఏనియుదవ్వు కలుగ వేరొక త్రోవ తొలగువారు. ముట్టబడి మేనకంపంబు పుట్ట నొదిగి ఉండువారు. కరంబున ఉదరమప్పలేచి అమరో రక్కసి ఎల్చు ఉల్ల ములుకువారులై పురజనంబులు తలంకి. ఈ ద్రౌపది వీధి వెంట నడిచి వస్తూ ఉంటే చూచిన ప్రజలు రకరకాలుగా భావించి ఇలా అంటున్నారట, ఒరే మన కీచకుల పాలిటి మృత్యు ఇవిడు రోయ్ అన్నాడు ఒకడు. గురువురు నీ మొహం తగలయ్యా, నీ మదగర్వం అణగకపోతే చూడరా, చూస్తే చాలు ప్రమాదం అని కనిపించకుండా మొహం ఉత్తరీయం పైన ప్రతివాడికి పూర్వం పైన వస్త్రం ఉండేది. ఈ కండుగోతో కప్పేసుకుని పక్కకి చూస్తున్నాడు ఒకడు. హఠాత్తుగా నడుస్తున్న వాళ్ళు ఎదురుబడి ఓరి నాయను అని కలతబడి పెడముఖం పెట్టుకుని వేరే రూట్ లోకి వెళ్ళిపోయాడు మరొకడు. తప్పని పరిస్థితుల్లో దగ్గరకు వచ్చిన వాడు, అది తప్ప మరో రూట్ లేదు, వాడు దగ్గరకు వచ్చిన తర్వాత వణికిపోయి దండం పెట్టారట. ఓలమ్మాయి దండం పెడుతున్నావు, మమ్మల్ని కాపాడు, క్షమించని చేత్తో పొట్ట తరుచుకుని ఒకడు అమ్మో రాక్షసని భయపడి పారిపోతున్నాడు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వెళ్ళిపోతూ ఉంటే వెర్రి విధాలు గతానుగతికో లోక నలోక పారమార్థిక. ఒకడు ఎలా పెడితే అందరూ అలా అనుకోవడమే కానీ ఆవిడలో ఉండే గొప్పతనం తెలియదు. జనానికి మంచితనం గ్రహించే శక్తి లేదు. దాంతో ఈ ప్రజలు వెరిచేష్టలతో పెడుతుంటే ఆవిడ ఏం చేసిందిట, వాళ్ళ మీద ఏం కోపం కలగట్లా ఒక రకమైన నవ్వు వస్తోంది. ఆ నవ్వు పట్టపగలు నడి రోడ్డు మీద స్త్రీ నవ్వకూడదు గనక కొంచెం లోపల లోపల అదిగి పెట్టుకుని ఒక రకమైన లేత నవ్వు నవ్వుకుంటూ పోతుంది. అంటే ఆవిడ గొప్పతనం తెలుస్తోంది. పతివ్రతలు గొప్ప హృదయ జ్ఞానం కలిగిన వాళ్ళు వికట అట్టహాసంగా నవ్వుతూ పోరా, ఆ పడంగి అని నవ్వరు. కాస్త ఆ నదుపును నవ్వు నదుపులో పెట్టుకుని పెడుతోంది. అలా వస్తూ ఉంటే వంటిల్లు దగ్గరకు వచ్చింది. వంటింట్లో బ్రేక్ఫాస్ట్ మొదలెట్టారు. మంచి పోపులు కుమకుమలు ఆడిపోతున్నాయి. ఏ వేరుశనగ పప్పు చెప్పి చేస్తున్నాడో, ఇడ్డంలే చేస్తున్నాడో, ఇంకోటో చేస్తున్నాడో ఆయన. అక్కడికి రాగానే భీముడిని చూచింది. ఆయన మీద విపరీతమైన ప్రేమ కలిగేసింది. ఇంత ఉపకారం చేసిన భర్త మీద అభిమానం కలిగింది. ఇప్పుడు ఆయనతో మాట్లాడాలి. మాట్లాడితే అందరికీ తెలుస్తుంది ఇప్పుడు ఆవిడ ఎంత టెక్నిక్ చేసిందో తెలిసిన. ఏమంది, కీచకుల దశ పుట్టిన కిల్మిషంపు పాచి నన్ను రక్షించిన పరమ ధర్మరతికి గంధర్వపతికి నిరంతరంబు భక్తియుక్తిమై ప్రణమిల్లి బ్రతుకుదాన. రోడ్డు మీద వెంబడి వెళ్ళిపోతూ ఏం ఎరగనట్టుగా, ఓ మహాత్ముల్లారా, నా భర్తల్లారా, గంధర్వపోతులారా, కీచకులు పాపకృత్యం నుంచి తప్పించి నన్ను కాపాడిన మీకు నమస్కారం చేస్తాను. ఓ గంధర్వరాజులారా, మీకు దండం. భక్తి తాత్పర్యాలతో మీకు నమస్కరిస్తూ మీ పేరు చెప్పు జీవిస్తాను అనుకుని పెడుతుంది. అలా పెడుతుంటే వంట వాళ్ళందరూ ఆగి, అలాగా అమ్మా, ఇంకెత్తుకోవడం అని వాళ్ళు, నిన్ను గంధర్వులు రక్షించారా తల్లి, ఏం కష్టపడలేదా అనగానే, సమయం దొరికింది వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కాబట్టి ఈయన కూడా కలిగించుకుని భీముడు నిగూఢంగా, అమ్మాయి ఏమిటి పెద్ద నీ భర్తలను పొగుడుతూ, అయినా అతి అపాయము పొరయునప్పుడు కామక తక్కనేని ఆ పతిపతియే తలంప మగ పాటియే లోకము పాటియే పతులిటులాచరించుట కదా పవదీయ మనోనువర్తన స్థితి కుచితంబు వారలను దింపగనేల నిసర్గ వృత్తులను. స్త్రీ కష్టం పాలైనప్పుడు, భార్య కష్టం పాలైనప్పుడు ఆ భార్యను కాపాడాలి భర్త అంటే. అలా రక్షించని భర్త భర్త చచ వాడు హర్త. రక్షించకపోవడం పురుషుడి ధర్మం కాదు, లోక న్యాయం కాదు. ఆపదలో ఉన్న నిన్ను రక్షించడం మీ భర్తలకి పెద్ద గొప్పేటు, నీ మొగుడిని నువ్వే పొగుడుకుంటున్నావు. ఎవడు మాత్రం రక్షించు, నేను మాత్రం నా భార్యను రక్షించనా? ఆ మాత్రం రక్షించిన దానికి మా ఆవిడ నన్ను పొగుడుతుందా? మళ్ళీ ఇక్కడ ఏం ఎరగనట్టుగా. అంచేత నీ మనస్సుకు నచ్చేటట్లు ప్రవర్తించడం భార్య రక్షణం సహజ ధర్మం. నీ భర్తల గొప్పతనం అది. దానికి నువ్వు నీ భర్తలు పెద్దగా పదే పదే డప్పుచ్చుకుని పొగడక్కర్లే. అనగానే జనాలు బలి అందవయ్య నిజమే, ఊ ఎంతైతే మాత్రం తన భర్తను పొగిడేసుకుంటోంది అని పక్క వాళ్ళు అన్నారు. ఇందులో ఎవడికి ఏం తెలియలేదు అదనమాట. అంత టెక్నిక్ గా మాట్లాడుకునేటప్పుడు అంతేగానే ఆ పడంగాను నా అన్న అమ్మే అని ఆ పడంగా వీధిలో కూర్చో పెద్ద పెట్టిన అరిచేవాళ్ళు కొంతమంది చాలా తమాషాగా ఉంటూ ఉంటాయి. ఒక ఇంటికి వెళ్ళా, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి కూర్చోబెట్టాడు. లోపల నుంచి ఆవిడ అరుస్తుంది, ఏమండో అడ్డమైన వాళ్ళని కూర్చోబెట్టి టీ అనకండి, ఇక్కడ పాలు లేవు. అదృష్టం బాగుండి అదవిడ పరమపతి వ్రత కనుక వెళ్ళిపోయాం మనం. తీరా ఒక చోట ఏం జరిగిందంటే, భర్తకి పట్టుకొచ్చి టీ ఇచ్చింది, ఆయన పట్టుకొచ్చి నాకు ఇచ్చాడు. ఇంతలో ఆవిడ రెండో టీ నాకివ్వబోయింది, అది ఆయన తీసుకున్నాడు. నా టీ బాగుంది, ఆవిడ ఆయన టీ చెయ్యి అంటాడు. ఆయనకి ఇచ్చిన టీ పొరపాటున ఆయన నాకు ఇచ్చాడు అనమాట. నేనంటాను ఎంత బాగా పెట్టిందండి మీ ఆవిడ టీ, ఈ టీ కోసమైనా రోజు రావాలన్నా చిచ్చి దీని మొహన్ దగ్గరే టీ దగ్గరేసినట్టాడు ఆయన. అలా ఒక్కొక్కప్పుడు అదృష్టవశాత్తు భర్తల యొక్క టీలు పక్కవాడికి వెళ్ళిపోతూ ఉంటాయి, అదొక అదృష్టం. అంటే స్పెషల్ టీలు ఇస్తూ ఉంటారని చెప్పడం కోసం కొంతమంది రకరకాలు. మొత్తం మీద వీళ్ళు మాత్రం తమని ప్రపంచంలో ఎవరూ గుర్తించకుండా చల్లాపాలు ఆడుకుంటూ వెడుతున్నారు. ద్రౌపదికి ఇంకా తనివి తీరలేదు, పాపం ఉల్లాసంగా ఉంది. భీముడికి ఏం ఎరగనట్టు అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇలా నమస్కారం అంది, వెళ్ళొస్తానని అందరికి ఇలా అంటున్నట్టని సరిగ్గా భీముడికి దండం పెట్టింది, మిగతా వాళ్ళకి ఒట్టొట్టువే. అలా నమస్కరించింది. ఇంకక్కడి నుంచి సంభాషణ మాధుర్యాన్ని ఆస్వాదించుకుంటూ ఆనందం ఎక్కువైపోయింది. దిక్కుమాలడా, రాత్రి అంతా ఏడిపించావు కదరా, నీ పని అయిపోయింది అనుకుని ఇప్పుడు ఈ ఉత్సాహంతో నర్తనశాల దగ్గరికి వెళ్ళింది. అక్కడ విరాట రాజకన్యకల నృత్యాన్ని చూస్తున్నట్టుగా అర్జునుడిని చూస్తోంది. నిజానికి నృత్యం చూస్తుందా చూడటంలా, అర్జునుడిని చూస్తోంది. పైకి మాత్రం వాళ్ళ నృత్యం చూస్తున్నట్టు ఇలా చూడటం. ఆ సమయంలో అర్జునుడు అత్యద్భుతంగా నాట్యం నేర్పుతున్నాడు ఉత్తరాకుమారి. ఆ ఉత్తరాకుమారి నాట్యం చూస్తే సాక్షాత్తు పరమశివుడు కిందకి దిగినట్టుగా ఉందిట. నటరాజు ఇక్కడ విజృంభించాడా, నటరాజు భార్యతో కలిసి ఆడుతున్నాడా అన్నట్టుగా ఉంది అక్కడ. అంతలో చూసేశారు ఆ స్త్రీలంతా, పరుగు పరుగును వచ్చేసి ద్రౌపదిని చూశారు. అందులో ఉత్తర మొదలైన కన్యకులు ఏమన్నారు, కీచక కోటి చేత ఒక కీడును పొందక వచ్చితం, నిన్నే చిన్న దుర్మదుండు జముని కొలువదనెనమ్మా, అంతపోక ఏ చిన్న సూతులి యొడలికింత అపాయమనర్తురమ్మ, వేకాచి విరోధులందును మగా ఇటు ముట్టు దురమ్మ నీపతులు. అంటే దీన్ని బట్టి ఉత్తరకి తన మేనం మీద ఏం అభిమానం లేదు తెలిసిపోతుంది. ఆవిడకి ఎవరు మంచో ఎవడు వచ్చాడో ఏమిటో తెలుసు. అందువల్ల ఉత్తరాకుమారి తక్కిన చిరికెత్తెలతో వచ్చి, అమ్మా కీచకుల బృందం వల్ల నీకేం ఇబ్బంది లేకుండా బయటకు వచ్చావు కదా, నిన్ను నడి రోడ్డు మీద సభలో తన్నేసిన దుర్మార్గుడు కీచకుడు యమపురికి వెళ్ళిపోయేట్టు కదా, ముద్దయిపోయేట్టు కదా, ఆ కీచక మరణం చూచి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గక శవంతో పాటు నిన్ను తగలబెట్టడానికి తీసుకెళ్లిన ఉప కీచకులు ఇంత హాని తలపెడతారా, ఆ దుర్మార్గుల్ని చంపి నీ భర్తలు నిన్ను కాపాడారట కదా,
బాగున్నావా తల్లి అని ఓదారుస్తూ ఉంటే, అవునమ్మా మీ అందరి యొక్క ప్రేమ వల్ల ఏదో బతికి పట్టగట్టాను అంటోందో లేదో. అప్పుడు ప్రహన్నలు కూడా వచ్చి సైరంధ్రితో, అమ్మాయి నీ గురించి నేను విన్నాను కానీ నేనేం చేయమంటావు, మాట్లాడడానికి కూడా వీల్లేని దిక్కుమారుడి జన్మ కదా నాది, అంటే నేను రహస్యంగా ఉండవలసింది అని ఒక అర్థం. పేడి, నేను పురుషుణ్ణి స్త్రీని కాక మధ్యరకంగా బాధపడుతున్నానే, ఆ పాత్మాత్ముల యొక్క నీచ ప్రవర్తన ఎరిగి కూడా ఎవరం నీ గురించి బాధపడటం తప్ప చేయలేకపోయాం, అంతా చచ్చారా, నీ పరుకుల ద్వారా వాళ్ళు ఎలా చచ్చారో ఏమిటో తెలుసుకోవాలనుంది అన్నట్టు ఆయన. అప్పుడు సైరంధ్రి సాభిప్రాయంగా అంటే దెప్పుతో ఇలాంటి, కన్నీయలకు ఆటగర్రపు చువ్వన నీకు అకట సైరంధ్రి ఇప్పుడేమయ్యనే నీ ఖేద మెద నించుకయులేమిగాదే సస్మితానంబుతో నన్నిటులడుగుటెల్లా. ఆడాళ్ళకి చక్కగా తదీన్ దీంతనన నాని నృత్యం నేర్పుతూ ఉండే నీకు ఇప్పుడు ఈ సైరంధ్రి ఏమయ్యిందో కావలసి వచ్చిందా? ఇంతకాలం నేనేమయ్యానో నలుసంతైనా బాధ పెట్టావా, చూసావా, పట్టించుకున్నావా, నా వంత ఆవంతైనా చింతించావా, ఇప్పుడు చిరునవ్వుతో ఏమయ్యావు ఎలా బయటపడ్డావు అడుగుతున్నావా, ఇప్పుడు అడగడానికి సిగ్గులేదు అంది. ఆ వెంటనే బృహన్నలు అన్నాడు, నువ్వు కష్టాలకు గురైతే మేము బాధపడమా, అయినా నీకు నాకు ఏం సంబంధం ఉందని నీ గురించి బాధపడాలి, దుఃఖించిన ప్రయోజనం లేదు. ఈ లోకంలో ఎంతో మంది కష్టాలు పొందుతూ ఉంటారు, దుఃఖించి మాత్రం ఏం చెయ్యగలం? అసహ్యకరమైన ఈ బృహన్నల రూపం పుట్టిన నేను నా బాధ ఎవడికి చెప్పుకోను, పైగా నీతో ఓడి పరిచయము లేదే. ఇందులో రెండు అర్థాలు, నీతో నాకేం పరిచయం ఉంది నీ గురించి పట్టించుకోవాలి, ఒక అర్థం నీతోడి పరిచయం లేదే, నీతో ఆ మాత్రం నాకు పరిచయం లేదా, నీ గురించి నేను పట్టించుకోనా అని రెండో అర్థం. ఎంత చమత్కారం అంటే చూసేవాళ్ళు ఏమాత్రం నిరూపించడానికి వీలు లేకుండా అన్నాడు. అయినా అనింజవి నిర్దోషివి నువ్వెప్పుడు, నువ్వు కష్టపడుతున్నందుకు నేను ఎంతో బాధపడుతున్నానే అన్నాడు. అంటే నేనెందుకు బాధపడాలి అని రెండో అర్థం. నా స్వభావం తెలియనట్టు నువ్వు మాట్లాడుతున్నావు, నా వర్తమాన స్థితిని నువ్వు గుర్తించడంలా, అంటే వర్తమానంలో పేడిని, కానీ ఇంత పూర్వం నా స్వభావం నీకు తెలుసు, మహాపురుషుణ్ణి అని. ఈ విధంగా ధర్మరాజాదుల్లా కాదు నేను, మా వేషం మార్చుకుని ఎవరిని ఏం చేయలేని స్థితిలో నపుంసకుడిగా ఉన్నాను. భీముడు ఉన్నాడు కేవలం మంటవాడి వేషంలో ఉన్నాడు కాబట్టి వేషం తీసి యుద్ధం చేయొచ్చు, నాది అలా కాదు, ఏక శరీరమే మారిపోయింది, నేనేం చేయను, ఊర్వశి నాకు ఇచ్చిన శాపాన్ని ఇలా అనుభవిస్తున్నాను, మరో శరీరంతో ఉన్నా ఈ శరీరముతో శత్రు సంహారం సృష్టిలో ఎవడూ చేయలేడు అనే విషయం ఈ విధంగా గుర్తు చేశాడు. అప్పుడు ద్రౌపది చిరునవ్వుతూ, అంతే నీ సంగతి నాకు తెలియదా, నువ్వు ఎంతగా చెప్పాలా, నీ మన ప్రవృత్తి నేను కూడా ఒకప్పుడు రవ్వని తిరుగుదురు కదా, అంతఃపురంలో ఎలా ఉండాలో అలాగే నువ్వు మెలగడం నాకు ఇష్టం, అయినా నా మొగుడు ఉన్నాడే నన్ను చూసుకోవడానికి అని ఈ విధంగా ఆ కన్యకలు తనతో కూడా వచ్చి ఇంకా ఇంకా అడుగుతూ ఉండగా అంతఃపురానికి వెళ్ళింది. అక్కడ సుధేష్ణ దగ్గరికి ఎడుతూ ఉంటే ఆవిడ ఎలా ఉంది, కీచుకుడు చచ్చిపోయాడో అని తలకాయ పట్టుకుంది. ఈవిడికి లోపల ఆనందం, దిక్కుమారిందన్నా కళ్ళుకు పంపుతావా, కళ్ళు తెమ్మని పంపించావు, నీ ఇల్లు నిల్లు అయిపోయింది మొత్తం, కీచుకుళ్ళంతా పోయారు అనే ఉత్సాహంతో, ఉత్సాహం ముఖంలో కనబడకుండా విలాసమైన నేత్రాల్లోంచి కాంతి వస్తున్నా అందులోంచి ఏమాత్రం కూడా రవ్వంత కూడా సుధేష్ణ మీద పగ కనబడకుండా సంతోషం అదుపులో పెట్టుకుని ఏం అరగనట్టుగా గంభీరమైన నదిలాగా వెళ్ళిపోయింది సుధేష్ణ దగ్గరికి. అది ద్రౌపది యొక్క గొప్పతనం, వచ్చేసింది కదా అని ఏమమ్మా నన్ను అలా పంపుదామని దెప్పలా వెళ్ళి, దెప్పితే సామాన్యమైన విషయం. ఆ సమయంలో సైరంధ్రిని చూడగానే సుధేష్ణ హృదయంలో భయం, శోకం, మంట అన్ని పుట్టుకొచ్చాయి. ఏమంటే ఎంత అంటాయో తెలియదు కాబట్టి భయం, తమ్ముడు తచ్చిన ఏడుపు, కోపం, ఒకటి కాదు వినయపూర్వకంగా దగ్గరికి వెళ్ళి ఏమందట గౌరవించి చేరిచ్చి కూర్చోబెట్టి, చేరిస్తే కాస్త మెత్తపడుతుందేమోనని, ఓ సైరంధ్రి నువ్వేమో అందగత్తేవి, మగవాళ్ళక దిక్కుమాలిన హృదయం, కరిగిపోయే మనస్సు ఇచ్చాడు దేవుడు, నరవరులు నూతన ప్రియులు, ఈ నూతనత్వం కోసం తాము తమ ఐశ్వర్యం భార్య ఇల్లు పరువు అన్ని నిర్లక్ష్యం చేసేస్తారు, భయపడి నీ ఇష్టమైన చోటికి పోయేటట్టుగా నిన్ను పంపిస్తున్నాను, ఎందుకంటే భయపడి ప్రార్థిస్తున్నాను నిన్ను, మా ఆయన కూడా ఏమంటాడంటే నిన్ను పంపేయమన్నాడు, చెప్పడానికి భయపడుతున్నాను అయినా చెబుతున్నాను, నువ్వు శుభ్రంగా దయచేసి ఇంకెక్కడికన్నా పో, ఇంక నేను నిన్ను భరించలేను బాబో, స్త్రీ అంటే భయంకరమైన అగ్ని, పురుషుడు నేతికొండ, నేతికొండను తీసుకెళ్లి నిప్పు దగ్గర పెట్టండి, కరిగిపోతుంది. అలాగే నిన్ను చూడగానే పురుషులు కరిగిపోతారు అని మనస్సులో తమ్ముడు తెచ్చిన కోపం పెరగడం వల్ల, బాధ కలగడం వల్ల ఏమందంటే కొంచెం పౌరుషంతో, బిరుదుగల మగలు గలరని తరమిడి చంపింపతు చదవు జనములు నీ పొరువున బోవెరతురు మా పురమును రాష్ట్రంబు వెడలిపు మెందయ్యను. పరాక్రమవంతులైన భర్తలు నాకున్నారన్న భావంతో వరస పెట్టి అందరినీ చంపించాలనుకుంటున్నావు కదా నువ్వు, నా తమ్ముళ్ళు అందరినీ చంపించావు, జనాలు చంపించాలనుకుంటున్నావు, రేపు నా మొగుడిని నన్ను కూడా చంపించాలనుకుంటున్నావు ధర్మార్గురా, ప్రజలు నీ పక్క నుంచి పోవడానికి భయపడుతున్నారు, నిన్ను చూడటానికే వణికిపోతున్నారు, మా నగరాన్ని వదిలి నీ వచ్చి తొట్టిపో, నీకు దండం పెడతాను, కావాలంటే పాదపూజ చేస్తాను, పళ్ళెల్లో పెడతాను, మహానుభావుడు పురాణాలు నిత్యం చెప్పే పద్మాగర్ గారికి కూడా పాదపూజ చేయలేదు, నీకు చేసేస్తాను పో అని విని విరాట వల్ల ఒక సైరంధ్రిట్టను. ఈ మాట విని ఆ విరాట రాజు గారి భార్యతోటి మన సైరంధ్రుడు అందట, అమ్మాయి ఇంక నువ్వేం అనకు, ముందటి ఎట్ల ఇంక 13 దినంబుల మాత్రకున్ భవన్ మందిర వాసమియ్య కొని నంగడ తేరుమదీయ వాంచ. అమ్మ ఇంతకాలం ఉండనిచ్చావు, ఇంక కేవలం 13 రోజులు ఉండదీనా, నీ ఇంటిలో ఆ మాత్రం ఉండడానికి అంగీకరిస్తే నా కోరిక నెరవేరుతుంది, 13 రోజుల తర్వాత ఇక నువ్వు ఉండమన్నా ఉండను, ఎందుకని 11 రోజులతో ఈ అజ్ఞాతవాసం పూర్తవుతుంది, ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా చేయవలసి వచ్చిందండి వీళ్ళకి, ఎందుకనంటే అధిక మాసాల లెక్కలో రవ్వంత తేడా రావడం వల్ల బాబు. అదీ కాక ద్రౌపది కొంచెం భవిష్యత్తు తెలుసు, అజ్ఞాతవాసం పూర్తి అయ్యేది 11 రోజుల తర్వాత, 12 రోజు 13 రోజు యుద్ధం వస్తుంది అని ఆవిడకి మనసు చెబుతోంది. యుద్ధం వచ్చినప్పుడు వీళ్ళు బయటపడినా నష్టం లేదు, అంతేది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని శకుని శాస్త్రాలు అన్నీ తెలిసిన పండితురాలు గనక ఏమన్నది 13 రోజులు, చాలా మంది అంటారు ఏమన్నా ఇంకా 11 రోజులతోటి అజ్ఞాతవాసం పూర్తవుతుంది కదా, ఇవిడు 13 రోజులు ఎందుకని అని, 12 రోజు ఏమో దక్షిణ గోగ్రహణం, 13 రోజు ఉత్తర గోగ్రహణం, ఈ రెండింటికి పాండవులు వెళ్ళిపోయారు, వెళితే వాళ్ళు బయటపడినట్టే కదా, ఎందుకు బయటపడినా వెళ్ళారు అంటే అయిపోయింది కనుక అంతకు ముందు రోజే, అంటే 2 డేస్ ఎక్స్ట్రా కనపడకుండా దాక్కున్నారు, అధికంగా చేశారు. గజం ఇస్తానన్న వాడు గజం మరిస్తే సంతోషిస్తాం గాని తగ్గిస్తే అరగజం అంటే బాధపడతాం కదా, అలాగనమాట అది పరిస్థితి. అందుకని 13 రోజులు ఇంకా కేవలం నువ్వు ఊవను చాలు, ఆ తర్వాత నా కోరిక తీరుతుంది, అప్పటికి నా భర్తలు కూడా నీకు కనపడతారు, ప్రత్యక్షం అవుతారు, ఇక్కడ రహస్యం అది. ఈవిడ ఒక అత్యద్భుతమైన మాట అంది, నా భర్తలు ఉదాత్తమతితో కనపడతారు, అంటే నీకు ప్రత్యక్షమయ్యి నీకు ఔదార్యంతో కోరికలు తీరుస్తారు, నీకు అపూర్వమైన మనఃప్రీతి కలుగుతుంది. వెర్రిదానా, నువ్వేదో కష్టం అనుకుంటున్నావు, నీ తమ్ముడు పోయాడని ఈ సృష్టిలో ఎవరూ చేయలేని ఉపకారం మా వాళ్లే చేస్తారు, 12-13 రోజుల్లో మేము ఉండకపోతే నీకు ఈ సృష్టి లేదు, నిజమే వీళ్ళు లేకపోతే కౌరవులు వీళ్ళ పని తేల్చేసేవారు మరి. అందువల్ల ఆవిడేమంది చాలా గొప్పగా మాట్లాడింది, ఒక్కసారి హృదయం మార్చేసేయి, నా భర్తలు నీ భర్తకి గొప్ప ఉపకారం చేసి మీ రాజ్యం నిలబెడతారు అనేసరికి ఆవిడ ఏమైపోయింది ఒకసారిగా బొట్లో పడిపోయింది. ఆశిక తండ్రి దిక్కుమాల కూడా ఆశయా భర్జతే లోక, పైగా నా భర్తలు ఎటువంటి తెలుసా, కృత మెరు మృదురు చేసిన మేలు గుర్తిస్తారు, అంటే కృతజ్ఞులు, ఉపకార వ్రతమున వర్తినూతురు ఇతరులకు ఉపకారం చేయడం వ్రతం కింద భావిస్తారు, వదలరు ఎప్పుడు వదలరు, మేలు చేసిన వాళ్ళని మర్చిపోరు, కరుణాన్వితులు పైగా పరమ దయాస్వరూపులు, ఈ నరపతికి శుభ ప్రతిపాదకులు, మీ రాజుగారికి నీ భర్త అయిన విరాట రాజుగారికి చాలా ఉపకారం చేస్తారు, అతనికి అన్ని విధాలా మేలు చెయ్యడం కోసం నా భర్తలు కంకణం కట్టుకున్నారు, నేను ఎరుగుదును నేటికి 13 రోజులు నన్ను ఉండని ఇవాటి నుంచి మొదలెట్టి అనగానే కొంచెం వాడు తెల్లబోయి చూస్తోంది, ఏమమ్మో నువ్వు వేరే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు, సైరంధ్రి ఇట్టులనుటకు కారణము తలంపనేవిగా నోపును అంత అరసి బహు ప్రకార విచారములకు తొచ్చుటుడుగు సరసి జవదన, నువ్వు ఎక్కువ ఆలోచించకో అది మంచిది కాదు, ఏమిటి ద్రౌపది ఈ సైరంధ్రి ఇలా 13 రోజులు ఉంటుంది, ఈ వెనకాతల అంతరార్థం ఏమిటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, నువ్వేం ఆలోచనలు చేయకు, ప్రస్తుతం ఆలోచన నీ ఒంటికి మంచిది కాదు అనగానే ఓడి ఒక్కసారి ఆవిడ మాట్లాడకూడదట, నిజమే ఆలోచన చేస్తే కూడా తెలిసిపోతుంది ఇవిడికి, అందుకని మాట్లాడలా, పరిపరి విధాలుగా ప్రశ్నించడం మాని యథాప్రకారంగా 13 రోజులు నన్ను ఉండని, నేను నీకు సేవ చేస్తా, నా భర్తను నీకు ఉపకారం చేస్తా, ఆ సైరంధ్రి అన్న మాటల్లోని ఆంతర్యం ఏమైతే ఏమాత్రం దొరుకుతుంది, ఏం మునిగిపోతుంది, నాకు ఈ ఆలోచన అనవసరం అని చివరిదాకా వచ్చిన ఈ ఫలితం చెడగొట్టుకోకు. ఈవిడ ఇప్పుడు గట్టితే నాకేంటి, ఈవిడ ఉంటే నాకేమిటి అని అనుకోవద్దు. నీకు మంచి పండు రాబోతోంది, ఫలితం రాబోతోంది, ప్రార్థిస్తోందిలే అని ఉదాసీనంగా నిశ్చయించడం నీకు తగదు, కొంచెం జాగ్రత్తగా నన్ను కాపాడుకో అనగా ఉర్ఖురలేంటి సుదేష్ణ ఇంత చెప్పాక నమ్మింది. సరే సరే నువ్వు నీ ఇష్టం, నువ్వు చెప్పినట్టుగా ఈ 13 రోజులు ఉండు, నీ పూర్వంలాగే నడుచుకో, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, మదీయ వల్లభు నృదాత్తమతింపరిగించు, నాకొక్కడే మొగుడు, ఆయన జాగ్రత్తగా చూసుకో, ఆ ఉన్న మహానుభావుని కొంచెం జాగ్రత్తగా కాపాడుకో, నీ మనమున కెట్టులు ఊరట సమస్తము అట్టుల చేసేదంతగా నీ మనస్సులో ఎలా ఉండాలో అలాగే ఉండు, నీకు ఆనందం కలిగేలా నడుచుకుంటాను, దయచేసి నా పిల్లల్ని నా భర్తల్ని జాగ్రత్తగా చూసుకో అనగా సంతోషంగా అన్నది. ఇంకా ఆ క్షణమే జాడు పని చెప్పలేదట మళ్ళీ పాపం, ఈ 13 రోజులు వీడు ఎంత ఫ్రీగా ఉందో హాయిగా, కానీ అలాగని పాపం ద్రౌపది తానే గంధం తీసి, అమ్మా ఇది వరకు అడిగేదాని ఇప్పుడు అడగడంలో రాసుకొని బలవంతంగా ఇవ్వాల్సి వచ్చేదిట. ఈలోపు వార్త కదా ప్రపంచమంతా వ్యాపించాలి, మరి అదిగో పులంటే ఇదిగో తోక అంటారు మన వాళ్ళు. క్రమంగా ఆ నోట ఈ నోట ఇలా అనుకోవడం మొదలెట్టారట, విర్రటు మర్రంది కీచకుడు విక్రమ దుర్ధముడు అన్య సైన్య భీకర మహనీయ మూర్తి బలగర్వ సముద్ధత చిత్తుడు ఎందు ఎవరు సరివేరు వీనికన వాలిన దంటి మగండు చూడ అచ్చెరువగు చావు చచ్చే అటు చేసిన వారట.
శత్రువులకి భయంకరాకారుడు బలగర్వ సంపన్నుడు విరాటరాజు భావమరిది సుధేష్ణ తమ్ముడు కీచకుడు 1000 సింహాలతో ఒకేసారి పోరాడతాడు కనుక సింహపురుడు అన్నారు. అటువంటి కీచకుడు ఎక్కడా వీడికి సాటి లేరు అని అప్పటికే ఒక బిరుదు పొందాడు వాడు. అటువంటి ప్రసిద్ధి పొందిన మేటి వీరుడు ఆశ్చర్యంగా ఒక్క ఆరదాని కోసం చంపబడ్డాడు రాత్రికి రాత్రి. అలా చంపిన వాడు ఎటువంటి వీరులో కదా, 1000 సింహాలతో యుద్ధం చేసేవాడిని ఒక్కడు చంపారంటే కేవలం ఒక రాత్రి రాత్రిలో సామాన్యం కదా, అదేం వేడాకోడం కాదు. సింహపురుడు గంధర్వుల చేతిలో ఒక్క స్త్రీ కోసం ఇట్లు ఘోరంపు చావు చచ్చే భయంకరమైన చావు చచ్చాడు. మరి మామూలు చావు కదా అది, కాళ్ళు చేతులు అన్ని పచ్చడైపోయాయట, కిత్తి కింద చేసి పారేశారట, ముద్ద కింద చేసి పారేశారట. అకట రిత్తకు రిత్త మత్స్యావనీసులావు గోల్పోయ సోత కొలంబు పొలిసి. అయ్యో అనవసరంగా వ్యసనం వల్ల మత్స్య దేశపు రాజు గారి బలమంతా పోయింది, వాడికి బలం వేరే లేదు, సైన్యం కాదు, సైన్యం పరిగమాల సైన్యం, అసలు బలం అంతా కీచకుడు, వాడు చచ్చాడు, వాడి తమ్ముళ్ళు చచ్చారు, మొత్తం సోతకులం అంతా అంతరించిపోయిందిట. ఈ విధంగా ప్రవర్తిల్లుచున్న జనవాదం అంటే నోట్లో పడిన మాటలో క్రమక్రమంగా సమస్త దేశాలు దాటి వెళ్ళిపోయింది. ఆ సమయంలో పాతకి సుయోధనుడు పాండు తనూజులు సల్పుచున్న అజ్ఞాత విధివ్రతంబు కలుషంబుగ చేయ దలంచి పంచినన్ భూతల మెల్లచూచి మునుపోయడునప్పుడు చెప్పుకున్న సంకేతపు చోట కూడబడి ఖేదము పొందుచు చారులంతరు. పాపాత్ముడైన దుర్యోధనుడు పాండవులు చేస్తున్న అజ్ఞాతవాసం భంగం చెయ్యాలి, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల్ని బయట పెడితే మళ్లీ 12 ఏళ్ల అరణ్యవాసం, మరో 7 అజ్ఞాతవాసం చేస్తారు వాళ్ళు. ఈరోజు మన టైం పీరియడ్ కూడా దాటిపోతున్నాయి, ఇలా వీళ్ళని తగలేద్దామనే ఉద్దేశంతో 150,000 మంది గోడచారులు పంపాడు. ఈ గోడచారులు భూమండలం అంతా తిరిగి 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 అంతా ఒక చోట ఒక పాయింట్ లో బయలుదేరారు, మనం సంవత్సరం దాటే ముందు మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం, కలుసుకుని ఈ సంకేతంలో అందరం కలిసి దుర్యోధను దగ్గరికి వెళదాం అనుకున్నారు వాళ్ళు. వాళ్ళంతా కలిసి మళ్ళీ అక్కడే కలుసుకున్నారు, అంటే మొట్టమొదట ఎక్కడ కలుసుకోవాలనుకున్నారో ఆ సంకేత స్థలంలో ప్రదేశంలో కలుసుకున్నారు. అందరూ ఎరా చూశారంటే చూశారంటే ఎవరికి వాళ్ళు మాకు కనపడలేదు, పాండవులు మాకు కనపడలేదు అని విరిమొహాలు వేసుకున్నారు, చివరికి ఏడ్చారట, ఖేదము పొందుచు మహాబాధపడిపోయారు వాళ్ళు. ఎంత బాధపడ్డారు, మహారాజు గారు చెప్పిన పని చేయలేకపోయాం, పాండవులను రహస్యంగా ఉన్నవాడిని బయటికి లాగలేకపోయాం, సీక్రెట్ అంతా గుట్టు రట్టు చేయలేకపోయామని బాధపడుతున్నారు వాళ్ళు. అంత గతి లేని పరిస్థితుల్లో హస్తినాపురానికి వచ్చారు. ఎటువంటిదా హస్తినాపురం? వరుస ఏనుంగులు కురిసిన దాన ధారావల్లి తగు కలయంపికాగా రాజుల సందడి రాసిన తొడవులు మురిసి రాలిన పొడి మృగుగా కాంతల సంకుల గతి త్రెస్సి తొరగిన హారముల్ పుష్పోపహారములుగా ఏమేమ అని ఓలి నెత్తిన పరదేశి దొరల పావడములు తోరణముగా సహజమైన అలంకార మహిమనతిశయిల్లి మహనీయ వైభవ మెసక మెసగ వరలు నరపతి మందిర ద్వార భూమి చేరన రిగియా వేగుల వారు ప్రీతి ఏనుగులు తమ కుంభస్థలం నుంచి కారుస్తున్న మదజలం ఆ దుర్యోధనుడి ఇంటి ముందు కళ్ళాపి చల్లినట్టుంది. ఎన్ని ఏనుగులు వచ్చాయో ఆలోచించండి దాన్ని బట్టి. ఈ కళ్ళాపి చల్లిన తర్వాత మరి ముక్కెట్టారు కదా. రారాజు దర్శనం కోసం రాజులంతా ఇతర రాజులు శత్రురాజులు ఒక్కుమ్మడిగా వస్తున్నారు. ఈ వస్తున్న వాళ్ళ చేతులు కాళ్ళు తగిలి వాళ్ళ ఒంటి మీద ఉండే నగలన్నీ పొడిపొడైపోయాయట. ఈ ముత్యాల రాసులన్నీ తెగి కింద పడి అది ముగ్గయింది. ఏనుగుల కుంభస్థలం నుంచి వస్తున్న చెమట నీరు కళ్ళాపైతే ఈ రాజుల శరీరం మేంచి రాలిపోయిన ముత్యాల దండలు ముగ్గు పెట్టినట్టుగా ఉంది. ఇంకా స్త్రీలు దుర్యోధనుడి అందం చూద్దామని ప్రభు దర్శనం చేద్దామని తొక్కిసలాడుతున్నారు. అప్పుడు వాళ్ళ ఉచ్చాలహారాలు తెగాయి. ఈ ఉచ్చాలహారాలు ఎలా ఉన్నాయి? పువ్వులు తల్లారా అన్నట్టుగా ఉన్నాయి. కళ్ళాపయ్యాక ముక్కిట్టాక పువ్వులు తల్లేవారు పూర్వం. ఇప్పుడు పువ్వులేవి ఇంట్లో అసలు అపార్ట్మెంట్లు వచ్చాక దిక్కుమాలు కూడా ఒక పువ్వు లేదు ఒక తులసికోట లేదు. ఇంకా విదేశ రాజులు ఎక్కడెక్కడి నుంచో విదేశాల రాజులు వచ్చారు. వాళ్ళంతా కానుకలు ఇవ్వడం కోసం అందిన ఆ కానుకలు చేత్తో ఎత్తి పట్టుకున్నారు. అంటే ముందు నేను ఇవ్వాలంటే తమ కానుకలు కప్పులు పుచ్చుకుని ఉన్నారు. అవి ఎలా ఉన్నాయి? తోరణాలు కింద కనపడుతున్నాయి. ఈ కానుకలే తోరణాలు. దుర్యోధనుడి మందిరానికి ఈ విధంగా సహజ అలంకారం అన్నారు. ఏనుగుల కుంభస్థలం నుంచి వచ్చే నీరు కళ్ళాపుగా, రాజుల శరీరం నుంచి రాలే నగల పొడులు ముగ్గుగా, ఆడవాళ్ల ఆభరణాలు దిగిపడినవేమో పువ్వులుగా, ఈ విదేశస్థుల యొక్క చేతిలో ఉండే కానుకలు తోరణాలుగా, సహజమైన అలంకార మహిమతో ఉన్నది ఆ దుర్యోధనుని రాజమందిరం. అక్కడికి వచ్చారు వేగుల వాళ్ళు. వేగుల వాళ్ళ కట్టు లేదు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు లోపలికి. డైరెక్ట్ ఎంట్రన్స్ అనమాట. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా కూడా వెళ్ళక్కర్లే, డైరెక్ట్ గేట్ గా వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ విధంగా తగిన రీతిలో నమస్కారాలు చేసుకుంటూ ప్రవేశించారు. ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, శల్యుడు, మహావీరాది వీరులైన భానువత్సూరుడు, కర్ణుడు, కృపుడు, సుశర్మ, దుశ్శాసనులు, సర్వసైన్యస్పతులు ఉన్న ఆర్యజనులు కొలు ఉన్న సభాస్థలంలోకి వెళ్లారు. అక్కడ అత్యద్భుతమైన మహోన్నతమైన ఆకాశమంతెత్తుందా అన్నట్టుగా కనిపిస్తున్న పెద్ద సువర్ణమయమైన సింహ ఆసనం ఉన్నది. ఆ సింహపీఠికి రెండు తలాటాలు. ఆ తలాటాల మీద టీవీగా చేతులు పెట్టుకుని ఉత్తండ గదాదండాన్ని పక్కన వేలాల వేసుకుని ఉన్నతమైన కాళ్ళు ఇలా పక్కకు ఒక ఓరగా చేర్చి నెత్తి మీద కిరీటం ధరించాడు. ఆ కిరీటం ఒక సూర్యుడి మండలంలో వెలుగుతోంది. అటువంటి దుర్యోధనుడు ఎలా ఉన్నాడు? మౌళిస్రక్సంగరంగం మధుకర పటలీ మానసాకృష్టి విద్యాశాలి స్ఫారాబ్జ రేఖాంజలి పుట ఘటన చారుపాల స్థలక్ష్మాపాల శ్రేణి విశాలాంబక కుముదవని బాంధవాయత్త చంద్రశ్రీ లీలాగాఢ కాంతి స్మిత వదన రుచి స్పీదు నాగేంద్రకేతును కని జయ జయధ్వానంబులుగా ముందర కుందని. ఆ దుర్యోధనుడు ఎలా ఉన్నాడు అంటే ఎందరో రాజులు దుర్యోధనుడి దర్శనానికి వచ్చారు. దర్శనానికి వచ్చిన రాజులు శిరస్సుల మీద పూలమాలలు ధరించారట. తల చుట్టూత మాలలు ధరించారు. తుండదులకి ఈ పూలమాలలంటే ఇష్టం కదా. ఆ తుండదులు ఈ పూలమాలల మీద క్రీడిస్తున్నాయి. ఈ రాజులు చేతులు తోడించి దుర్యోధనుడికి నమస్కరిస్తున్నారు. వాళ్ళ చేతుల్లో పద్మరేఖలు ఉన్నాయి. పద్మరేఖలు ఎవరి చేతుల్లో ఉంటాయి అంటే గొప్ప రాజులు, మహారాజులు, యోగం ఉన్న వాళ్ళ చేతుల్లో ఉంటాయి. మనకి ఉంటాయి పొగళ్ళు. ఈ చేతుల్లో పద్మరేఖలు ఉన్నాయి. తలల మీద వాళ్ళు ఏం చేశారు? ఇలా నమస్కరించి పెట్టగానే ఈ పూలమాలల మీద ఉన్న తుమ్మెదులు ఈ పద్మరేఖలు చూచి ఒరే ఒరే ఈ చేతుల్లో ఉన్న కొత్త తామర పువ్వులు ఏమో అని ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ వాలుతున్నాయి. ఇంకా ఈ చేతులు జోడించడం కూడా ఆనందంగా ఉంది. ఈ పాలభాగం నుదురు కలిగిన ఆ రాజులు దుర్యోధనుడి అనుగ్రహం కోసం ఇలా దండం పెట్టి నిరీక్షిస్తున్నారు. అలాంటి రాజుల మీద దుర్యోధనుడు తన ముఖచంద్రం నుంచి వెన్నెలు కురిపిస్తున్నాడు, అంటే నవ్వుతున్నాడు, చిరునవ్వు నవ్వుతున్నాడు దుర్యోధనుడు. ఇందులో గొప్ప రహస్యం చూసారా, వాళ్ళ ముఖాలేమో కలువ పువ్వులు. కలువ పువ్వు ఎప్పుడు పారుతుంది? చంద్రుడు వస్తే. దుర్యోధనుడి ముఖం చంద్రుడట, వాడి నవ్వు వెన్నెలట. ఆ వెన్నెలు రాగానే వీళ్ళ ముఖాలు వికసిస్తున్నాయట. అంటే దుర్యోధనుడు ప్రేమగా చూస్తే వాడికి అంత ఆనందం వచ్చేసింది అనమాట. ఎంత అద్భుతమైన రూపంతో ఉన్న దుర్యోధనుడు, మంచి టీవిగా మాత్సర్యానికి, మదానికి, గర్వానికి, అనార్యత్వానికి అంటే మూర్ఖత్వానికి పెట్టిన పేరుగా ఉన్నాడు వాడు. అక్కడికి వెళ్ళి జయ జయ శబ్దపూర్వకంగా సాష్టాంగ దండ ప్రణం, వాడి దగ్గర పాదాల మీద పడాలి, పడకపోతే మూర్ఖుడు వాడు కాస్త ఎన్టీఆర్ లాగా. అంచేత తన్నేస్తాడు మళ్ళీ కాళ్ళ మీద పడకపోతే. అనంతంగా పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసేసరికి చారులు చేతులు జోడించి నుదుడు చేర్చి నమస్కరించారు. వాళ్ళు అంటున్నారు, దేవా, దేవర యానతిని తలదాల్చి పాండవులు ఐదుగురు ద్రౌపది ఎక్కడ ఉన్నారో అక్కడికి మేము వెతకడానికి వెళ్ళాం, అడవులన్నీ తిరిగాం. ముందుగా అడవుల్లో ఉంటారు గనక అరణ్యవాసానికి వెళ్ళి వెళ్ళి వెతికాం. ఆ అడవుల్లో పరగ పొదరు పొదరు పల్లంబు పల్లంబు మ్రాను మ్రాను దుర్గమంపు చోటు దుర్గమంపు చోటు దొన్న దొన్న గుహ గుహ ఆదిగా ఎందు అరసి అరసి. ఇది వాడు చెప్పింది. పొద పొద అంటే ప్రతి పొద వెతికాం, పల్లం అంతా వెతికి ఎక్కడ పల్లాలు కనపడితే అక్కడ ప్రతి పల్లం వెతికాం, ప్రతి వృక్షం వెతికాం, ప్రతి ప్రదేశం వెతికాం, గుంట వెతికాం, గుహ వెతికాం. కొన్ని గుహల్లోంచి సింహాలు మా మీదకి దూకి ఇలా కొట్టేసి రెక్కేయి. తేనె పట్టులో ఉన్నారేమో అక్కడ కూడా వెతికాం, తేనెటీగలు కుట్టేయి. ఏం పెంచాలి కదా, తేనె పట్టు కూడా అందులో ఉంటారా వాళ్ళు, ఏమో మారు వేషంతో దాక్కున్నారేమో అని అది కూడా వెతికాం. చిన్న పిల్లలు పెద్దవాళ్ళని లేకుండా అందరినీ వెతికాం. అలా వెతుకుతూ ఉంటే ఒక చోట కొన్ని గుర్రాలు రథాలు కనపడ్డాయి. ఆ రథాల దగ్గరికి వెళ్ళి ఈ రథాల్లో ఉంటారేమో అని వెళ్ళాం. అందులో కేవలం సారథులు తప్ప మనుషులు లేరు. ఆ సారథులు పాండవుల సారథులు. ఓహో, ఇందులో రహస్యంగా అడుగును దాక్కున్నారేమో కనపడకుండానని ఆ రథాల వెనకాతలు వెళ్ళాం. అవి ద్వారకా నగరానికి వెళ్ళాయి. అందుకని అందులో ఉండుదురను నాసం తెల్లముగా పెక్కు చందం బుల ముట్టం తిరిగి తడవి కుంతి నందనులంగానలేక ఈ ద్వారకా నగరంలో పాండవులు తప్పకుండా ఉంటారేమో అని ఆశతో విధంగా తెగ తిరిగాం, అనేక విధాలుగా తిరిగాం, కలదిరిగాం. ఎక్కడ వెతికినా వాళ్ళని చూడలేకపోయాం. చివరికి విడిపోయాం. విడిపోయి 800 బ్యాచ్లు విడిపోయారు వాళ్ళు. అన్ని వేపులకి వెళ్ళాం, సమస్తం వెతికాం. అని వెతుకుతూ వెతుకుతూ ఉన్నామనే విషయాలు అర్థం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.